സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
క్రిందటి వారం మొదటి అధ్యాయం పూర్తి చేశాం. రెండవ అధ్యాయానికి కూడా సారాంశం ఇచ్చాను. ఈ రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అని పిలువబడుతుంది. మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అర్జునుడు విషాదంలో ఉండడం వలన, అంటే దుఃఖంలో ఉండడం వలన అర్జునుడికి జ్ఞానబోధ చేయవలసి ఉన్నది. విషాదం అంటే దుఃఖం, దుఃఖానికి కారణం అజ్ఞానం, అజ్ఞానం అంటే ఆత్మ అజ్ఞానం, ఆ ఆత్మ అజ్ఞానం అంటే తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోకపోవడం. ఏ వ్యక్తికైనా దుఃఖం ఎందుకు వస్తుంది అంటే శాస్త్రం చెప్తున్నది ఒకటే ఒక్క కారణం. దానికి దుఃఖానికి కారణం ఆత్మ అజ్ఞానం, స్వస్వరూప అజ్ఞానం, వారి వారి నిజస్వరూపము తెలుసుకోకపోవడమే కారణం. అదే అజ్ఞానం, ఆ అజ్ఞానమే దుఃఖానికి కారణం. కనుక అర్జునుడి మనస్సులో నుంచి ఆ దుఃఖాన్ని తొలగించడానికి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆత్మ జ్ఞానాన్ని గనక ఇస్తే, అంటే ఆత్మజ్ఞానం అనేది ఒక వస్తువు కాదు ఇవ్వడానికి. మనం ఒక వస్తువును అందరికీ బహుమతిగా ఇస్తూ ఉంటాం, అట్లాంటి వస్తువు ఏమన్నా ఆత్మజ్ఞానం ఇవ్వడానికి ఒకళ్ళకి? ఆత్మజ్ఞానం ఇవ్వడం అంటే ఆత్మ విషయాన్ని బోధించాలి, ఆత్మ విషయాన్ని బోధించాలి, నేర్పించాలి. ఆ ఆత్మ బోధ చేసినప్పుడు ఆ దుఃఖం ఎవరికైతే ఉందో ఆ వ్యక్తి ఆ యొక్క బోధ విన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క దుఃఖం పోతుంది. కనుక కృష్ణ పరమాత్మ యొక్క కర్తవ్యం ఏమిటిప్పుడు అంటే ఆత్మబోధ చెయ్యాలి. దాన్ని జ్ఞానయోగం అన్నారు, లేక సాంఖ్యయోగం అని అర్థం. సాంఖ్యయోగం, ఈ సాంఖ్యయోగము చాలా పెద్ద అధ్యాయం. రాబోయే అధ్యాయాలన్నింటిలో అన్నిటికీ సారాంశం ఈ రెండో అధ్యాయం సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగం కృష్ణ పరమాత్మ కృష్ణుడికి అర్జునుడికి చెప్తున్నాడు. ఇందులో కూడా నాలుగు విషయాలు చెప్పబడినవి ఈ అధ్యాయంలో కూడా. మొదట అర్జునుడు శరణాగతిని పొందడం, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ముందు వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని ఎవరి నుంచైతే పొందుతున్నామో ఆ వ్యక్తికి శరణాగతుడు కావాలి. శరణాగతుడంటే ఏమిటి? తనకు సంసార బాధ ఉన్నది. సంసారం అంటే జనన మరణ, దుఃఖం, భయం ఇవన్నీ ఉన్నాయి. ఇదే సంసారం అంటే, ఈ సంసారా నుంచి నేను బయటపడాలి, నాకు మార్గం చూపించండి, నాలో దుఃఖం పోగొట్టండి అని గురువును ప్రార్థించడమే శరణాగతి. నోరు తెరిచి నాకు మోక్ష ప్రాప్తిని ఇవ్వండి, నేను మోక్షాన్ని పొందాలి, దుఃఖం నుంచి ముక్తి పొందాలి నేను అని గురువుగారిని ప్రార్థించడమే శరణాగతి. శరణాగతి అంటే ఊరికి 10 సార్లు సాష్టాంగ నమస్కారం చేయడం కాదు అర్థం. శరణు పొందాలి అంటారు, మాటలతో చెప్పడం కాదు, ఊరికే మీరే నాకు శరణం, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప అని చెప్పి 100 సార్లు చెప్తుంటారు వాళ్ళు. ఊరికే నోటితో చెప్పడం కాదు, ఊరికి 10 సార్లు నమస్కారం చేయడం కాదు. నమస్కారం చేయాలి, నోటితోనూ చెప్పాలి, మనస్సులో ముఖ్యంగా అది ఆ దుఃఖాన్ని నుంచి బయటపడాలి అనేటటువంటి తీవ్రమైన కోరిక ఉండాలి మనిషికి. ఆ బాధ నుంచి నేను బయటపడాలి అని చెప్పి తీవ్రమైన కోరిక ఉన్నప్పుడే మన శరణాగతి నిజమైన శరణాగతి అవుతుంది. అప్పుడే మన శరణాగతి నిజమైన శరణాగతి. ఆ శరణాగతిలోనే ఇంకొక విధం విషయం తెలుసుకోవాల్సింది ఏంటి, రెండో మెట్టంటే ఈ సంసారం నుంచి బయటపడాలి, మోక్షం పొందాలి అనేటువంటి కోరిక ఉండాలి ఆ శరణాగతిలో. ఈ సంసారం నుంచి బయటపడి మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైన కోరిక ఉండాలి ఆ శరణాగతి మనం పొందుతున్నప్పుడు. అంతేకాని ఆ శరణాగతి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళితే నాకు కూడా ఆయనతో పాటు అందరూ భోజనం పెడతారు, లేకపోతే ఆయనతో పాటు కూడా నేను ఊళ్ళు తిరగచ్చు, లేకపోతే వారితో పాటు ఉంటూ ఉంటే నాకు కూడా మంచి పేరు వస్తుంది అని ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అది శరణాగతి అవుతుందా? గురువులు కొంచెం ప్రఖ్యాతికి చెందిన వాళ్ళని అనుకోండి, ఆయనతో పాటు ఉంటే నాకు కూడా మంచి పేరు వస్తుంది, అందరూ నన్ను గుర్తిస్తారు అన్నట్లుగా వెళితే అది శరణాగతి అవుతుందా? ఆయన పక్కనే ఉంటాం కుడి భుజంలాగా ఉన్నా కూడా నీ మనస్సులో భావన సరిగా లేకపోతే అది శరణాగతి కాదు. అందుకని నేను మోక్షం పొందాలి అనే భావనతో గురువు గారికి శరణ పొందినప్పుడే అది శరణాగతి, నిజమైన శరణాగతి. నాలో ఉన్న ఈ అజ్ఞానాన్ని పటాపంచన చెయ్యండి, ఈ సంసార దుఃఖాన్నించి నన్ను బయటపడేయండి అనే భావన తీవ్రంగా ఉండి ఆ గురువు గారికి మనం సమీపించినప్పుడు అది నిజమైన శరణాగతి. మరొక విషయం ఇందులో ఏమిటి ఉన్నదంటే, శరణాగతి అంటే నేను ఈ సంసారాన్ని నుంచి నా అంతటా నేనుగా బయటపడలేను, నిస్సహాయతని గుర్తించాలి. నాకు నేనుగా ఈ యొక్క సంసారాన్నించి, ఈ దుఃఖాన్నించి, ఈ భయాన్నించి, ఈ ఉద్రేకాల నుంచి నేను బయటపడలేను, నేను నిస్సహాయుణ్ణి, నాకు ఏమీ తెలియదు అనే విషయం కూడా తెలియాలి. నాకు కొంచెం తెలుసండి, మీరు కొంచెం చెప్పండి అనకూడదు. గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం తెలుసు, అంతకుముందు అక్కడక్కడ విన్నాను, మీకు కూడా కొంచెం తెలిసి చెప్పండి అన్నట్టుగా ఆ భావనతో వెళ్ళకూడదు. నిస్సహాయుణ్ణి నేను, నాకు ఏమీ తెలియదు, నేను పూర్తిగా అజ్ఞానంలో ఉన్నాను, మీరు మార్గదర్శనం చేస్తేనే నాకు అనే యొక్క భావన ఉండాలి. అది నిస్సహాయతని మనం గుర్తించాలి. నాకు కొంచెం తెలుసు, నేను కాస్త చదువుకున్నాను అక్కడక్కడ అన్న గర్వం కానీ ఆ భావన కానీ ఏమి ఉండకూడదు. ఒకవేళ ఏదైనా కాస్త తెలిసినప్పటికీ కూడా అసలు అది సరి అయినదో కాదో అనేటువంటి అనుమానం ఉండాలి. అది ఉండడం చాలా కద్దు. జనానికి ఎక్కువగా కాస్త తెలియంగానే అంత తెలిసినట్లు అనుకుంటారు, లేకపోతే నాకు కూడా కొంచెం తెలుసండి అనే భావన అలా ఉండకూడదు. మనకు తెలిసింది చాలా కొంచెం, ఆ తెలిసింది కూడా సరి అయినదో కాదో అసలు నిజంగా తెలియదు, ఎంత అజ్ఞానంతో ఉన్నానో అనే నిస్సహాయతను మనం గుర్తించాలి. అది లేకపోయినప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానం రాదు. ఎన్ని చదువులు చదువుకున్నా కూడా, ఎన్ని చేసినా, ఎంత చూసినా, ఎంత ధనం ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా ఈ నిస్సహాయతని మనం గుర్తించాలి. ఏది, ఈ ఆత్మ అజ్ఞానం అనేటటువంటిది ఉన్నదే, అది మాత్రం నేను పోగొట్టుకోలేను, నా చేతుల్లో లేదు అని గ్రహించాలి. అందుకని మన డిగ్రీలు, మన యొక్క పేరు ప్రఖ్యాతులు ఇక్కడ పనిచేయం. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే ఈ విషయంలో నేను నిస్సహాయుడినేనండి, నేను రాజే కావచ్చు. జనక మహారాజు పెద్ద రాజు, ఆయన యాజ్ఞవల్కుడు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆయన గేటు దగ్గరికి వెళ్ళి మరీ ఆహ్వానించి తీసుకొచ్చి ఆయనకి సత్కారాలు చేసి, మీకు నా రాజ్యమంతా మీకు దారపోస్తాను, నాకు ఆత్మవిద్యనివ్వండి అని అడిగాడు. చూడండి, జనక మహారాజు అంతటి వాడు, సీతాదేవి తండ్రి, శ్రీరామచంద్రుల వారి మామగారు, మా అల్లుడు సీతారామచంద్రుడు అని అనుకున్నాడు ఆయన. కొంతమంది అల్లుడిని చూసి గర్వపడుతుంటారు, జనక మహారాజుల వారికి అటువంటి గర్వం లేదు. సాక్షాత్ శ్రీరాముడు అల్లుడైనప్పటికీ కూడా యాజ్ఞవల్కుల వారు వస్తే ఎంత వినయంగా వెళ్ళి ఆయనకి, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను, నాకు విద్య చెప్పండి అనలే, లేకపోతే మీకు ఒక 100,000 రూపాయలు ఇస్తాను విద్య చెప్పండి అనలేదు. నాకున్న సర్వస్వం మీకు దారపోస్తున్నాను, నా రాజ్యాన్ని మీకు ఇస్తున్నాను, మీ కాళ్ళ ముందు పెడుతున్నాను అన్నాడు. చూసారా, మనం గురువు గారికి 100 రూపాయలు ఇస్తే 10 సార్లు అనుకుంటుంటాం, లేకపోతే 1,000 రూపాయలు ఇస్తే మనసులో ఆహా నేనే పెద్ద ఎక్కువ ఇస్తున్నాను గురుదక్షిణ అనుకుంటాం. జనక మహారాజు రాజ్యం మొత్తాన్ని ధారపోశాడు చూడండి, అది తీవ్రమైనటువంటి వైరాగ్యం. ఈ ధనం, ఈ పద సంపదలు ఇవన్నీ ఎందుకండి ఆత్మజ్ఞానం ముందు అనేటటువంటిది కావాలి మనిషికి. అంతేకాని మనం ఇచ్చే గురుదక్షిణతో గురువుని కొలవకూడదు, మనం అంచనా వేయకూడదు, బేరీజు వేయకూడదు. మన ధనం కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ధనం మొత్తం పెట్టినా కూడా ఆ గురువు గారి జ్ఞానంతో సమానం కాదు. నీ ధనం ఎంత, నీ ఆస్తి ఎంత, నువ్వు ఇచ్చే గురుదక్షిణ ఎంత. అందుకే నీ గురువు గారి రుణం ఎప్పుడు ఏ జన్మ జన్మలకి తీర్చుకోలేవు. అటువంటి జ్ఞానం అది. ఆ విలువ ఎవరికి తెలుసు? ఉదాహరణకి జనక మహారాజు. అందుకే జనక మహారాజు, నా రాజ్యం మొత్తం కూడా మీకు ఇస్తున్నాను, నేను సమర్పిస్తున్నాను, నాకు ఆ విద్యను బోధించండి అన్నాడు. రాజ్యం ఇస్తున్నానంటే యాజ్ఞవల్క్య గారు రాజ్యం తీసుకుంటారా ఏమిటి? ఆయనకి ఎందుకు రాజ్యం? ఆయన వైరాగి, జ్ఞాని. అయినప్పటికీ ఆ శ్రద్ధ చూశాడు జనక మహారాజులో ఉన్న శ్రద్ధ. ఆ శ్రద్ధ చూసి చెలించిపోయినాడు యాజ్ఞవల్క్యుల వారు. ఆ రాజ్య సభలోనే ఆయన దగ్గరే ఉండి ఆ ప్యాలెస్ లోనే ఉంటూ ఎంత బోధించాడు. ఆ ఆనందాన్ని జనక మహారాజు అనుభవించడం అష్టావక్రంలో గీతలో మనకు తెలుస్తుంది. అంత ఆనందాన్ని అనుభవించాడు. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా తీసుకోండి, ఇంకా తీసుకోండి, ధనం మొత్తం తీసుకోండి, ఇంకా చెప్పండి అంటున్నాడు. తనకున్నదంతా ఆయనకి ఇస్తున్న చెప్తున్నాడు, మీకున్నదంతా నాకు ఇవ్వండి జ్ఞానం అని అడుగుతున్నాడు. ఎటువంటి జనక మహారాజు చూడండి. కనుక మన నిస్సహాయత మనకు తెలియాలి. మనకున్న వాటినిటిని మనం లెక్క వేసుకుంటూ అవి సత్యం అనుకుంటూ వాటికి విలువ ఇస్తూ ఉంటే ఈ జ్ఞానానికి విలువ ఉండదు. కనుక దీని విలువ తెలుసుకుంటూ మనకున్నటువంటివన్నీ కూడా అంత విలువ లేనటువంటివి, అవన్నీ కూడా అవి దేనికి కొరగావు, మనకేదో ఆ అన్నం పెట్టడానికి ఉపయోగపడతాయి కానీ నిజంగా అవన్నీ మనకేమి దుఃఖాన్ని పోగొట్టేవి కాదని తెలుసుకొని మన డిగ్రీలు కానీ, మన సంపద కానీ, మన పేరు ప్రతిష్టలు కానీ అన్ని పక్కకి నెట్టాలి పూర్తిగా. నెట్టడం అంటే ఏంటి? వదిలిపెట్టమని కాదు, మనసులో వాటి మీద మనకు అభిమానం ఉండకూడదు, అత్యంత విలువ ఉండకూడదు వాటి మీద. దేని మీద ఉండాలి విలువ? ఈ జ్ఞానం మీద ఉండాలి. అలాంటి భావనతో గురువు దగ్గరికి రావాలి. మన దగ్గర ధనం ఉండకూడదని కాదు, మనం ధనం సంపాదించకూడదని కాదు. అది ఉన్నా కూడా, సంపాదిస్తున్నా కూడా అది ప్రధానం అని చెప్పి అనుకోకూడదు. ఇది ఏమిటిలో పర ఏదో చెప్తున్నారు పాపం అని అనకూడదు. నువ్వు ఇటువంటి విద్య, దీనికి విలువనివ్వాలి. ఆ ఉన్నటువంటి మన యొక్క శక్తిని, ధన జ్ఞాన శక్తిని ఏదైతే ఉందో దాన్ని దీనికి ఉపయోగించుకోవాలి. అది తెలివైన వాళ్ల పని. అలాంటి తెలివైన వాళ్లలో జనక మహారాజు ఒకడు. అర్థమైందా? అందుకని ఆయన గురించి చెప్తున్నాను. ఇట్లా శరణాగతి అంటే మనం తెలుసుకోవాలి. శరణాగతి మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్ర కోరిక, మన నిస్సహాయతను తెలుసుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వారు చెప్పే మాటలు నిజంగా మనకు వర్తిస్తాయి, అవి మనకు వంట పడతాయి. గురువుగారు చెప్పేది కూడా మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే గురువు గారికి కంఠసోషే. అర్థమైందా? ఇటువంటి పరిస్థితుల్లో అర్జునుడు ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో 4 విషయాలు చెప్పారని చెప్పాను. ఇది శరణాగతి అంటే మొదటి 1 నుంచి 10 వరకు. ఈ 2వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు శరణాగతి చాలా ముఖ్యం. అది ఉంటేనే మిగతాదంతా పనిచేసేది, బోధనంతా కూడా. అర్థమైందే? 2వ విషయం ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ అంటే, జ్ఞానాన్ని గురించి బోధ చేశారు. ఆత్మ అంటే ఏమిటి, జ్ఞాన స్వరూపం, ఆత్మస్వరూపాన్ని గురించి 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్తారు. అక్కడి నుంచి 50వ శ్లోకం వరకు కర్మయోగ. నాయన, ఈ జ్ఞానం అనేది అంత తేలిగ్గా అందరికీ రాదు, దానికి నువ్వు తయారు కావాలి, కర్మయోగం చెయ్యాలి అని. కర్మయోగం అంటే ఏమిటని చెప్తారు. మూడవ విషయం, మొదటి విషయం శరణాగతి, రెండవ విషయం జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం, ఆత్మవిద్య లేక జ్ఞానయోగం, మూడవ విషయం కర్మయోగం, తర్వాత నాలుగవ విషయం ఆ యొక్క జ్ఞాని లక్షణాలు. జ్ఞాని ఎలా ఉంటాడు, జ్ఞాని ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞ లక్షణములు అని వస్తుంది. ఈ నాలుగు విషయాలు ఈ అధ్యాయంలో చెప్పబడినాయి. కనుక ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఇది విన్న వాళ్ళకే మిగతా అధ్యాయాలన్నీ అర్థమవుతాయి. ఇది వినకుండా ఆ అధ్యాయాలన్నీ విన్నా కూడా విననట్లే. ఈ అధ్యాయం వినకుండా ఆ అధ్యాయాలన్నీ విన్నా కూడా విననట్లే అన్నారు. అందుకనే గీత ఈ రెండవ అధ్యాయం చాలా కష్టమైంది. అది వినేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మెలకువతో వినాలి. అది అర్థం చేసుకుంటే శాస్త్రం అంతా అర్థమైనట్లే. అంతటి ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. ఈ యొక్క ఉపోద్ఘాతంతో మనం ఇప్పుడు రెండవ అధ్యాయంలో ప్రవేశిస్తాం. అథ ద్వితీయోధ్యాయ. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు ఈ వృత్తాంతం అంతా. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఏమని? సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్తున్నాడు. సంజయుడు ఏం చెప్తున్నాడు? అర్జునుడు కృష్ణ పరమాత్మతో ఈ విధంగా మాట్లాడాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమంటున్నారు సంజయుల వారు? సంజయ ఉవాచ, సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? హే మధుసూదన ఉవాచ, మధుసూదన ఈ విధంగా అన్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడి మాటలన్నీ విని ఇటు ఈ విధంగా ఉన్నటువంటి అర్జునుడితో రాబోయే చెప్పబోయే మాటలు కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నాడు అంటున్నాడు. మధుసూదన అర్జునుడితో ఈ విధంగా అన్నాడు అని సంజయుల వారు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. మధుసూదన ఉవాచ, కృష్ణ పరమాత్మ ఇట్లా చెప్పాడు ధృతరాష్ట్ర అని. ధృతరాష్ట్రుడు ఇంతవరకు ఒకటో అధ్యాయం వరకు విన్నాడు కదా సంజయుడు మాటలన్నీ. అర్జునుడికి దిగులు పట్టుకుంది, బాణాలు వదిలిపెట్టేశాడు. అర్జునుడు చాలా యుద్ధాన్ని నుంచి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు అని వినగానే ధృతరాష్ట్రుడికి ఆనందమో ఆనందం. ఇంకెందుకులే, అర్జునుడు యుద్ధాన్ని నుంచి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతే మా పిల్లల మీద యుద్ధం చేయడు, ఈ రాజ్యం అంతా మా పిల్లలకే ఉంటుంది అని ఒకే ఉత్సాహం అన్నమాట. ఏం చెప్పబోతున్నాడు సంజయుడు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఇంకా అదే కదా చెప్పబోతాడు, ఇంకేం చెప్తాడు అనుకున్నాడు. ఏమిటి, ఈ రాజ్యం మా పిల్లలకే, ఎట్లాగైనా అర్జునుడు అడవులకు వెళ్ళిపోతాడు అని నిర్ణయానికి వచ్చేశాడు ఆ మొదటి అధ్యాయం చూడగానే. కానీ ఇక్కడ ప్లేట్ మారుతుంది కదా. అప్పుడు సంజయుడు వారు చెప్తున్నారన్నమాట, కృష్ణుడు ఈ విధంగా అన్నాడు అర్జునుడితో. మధుసూదన ఉవాచ, ఎవరితో? తథా ఈ విధంగా. తథా అంటే అటువంటి, ఆవిష్టం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం తం అర్జునం దృష్ట్వా అని మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్జునుణ్ణి చూసి కృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నాడు. తమ్ అంటే ఇక్కడ అర్జునుని అని అర్థం. ఏ అర్జునుడు అంటే సంజుల వారు వర్ణిస్తున్నాడు అర్జునుణ్ణి. ఎటువంటి అర్జునుడు అంటే పాపం కృపయావిష్టం అశ్రుపూర్ణ కులేక్షణం విషీదంతం, ఇటువంటి అర్జునుడు. శూరుడైనటువంటి అర్జునుడు కాదు ఇక్కడ, దిగాలు పడిపోయిన అర్జునుడు అని అర్థం. ఏమిటి అవి లక్షణాలు చెప్తున్నారు. కృపయావిష్టం మొదటిది. ఏ అర్జునుడు? కృపయా ఆవిష్ట. కృపయా అంటే చెప్పాను కదా కరుణ కాదు, కృపయా అంటే అనురాగం వల్ల, రాగం వల్ల, అభిమానం వల్ల అక్కడ కలిగినటువంటి శోకం విషాదం, అది కృపయా అంటే. నాలుగో తెలుగులో కృపయా అంటే దయాంతం, అది కాదు ఇక్కడ. అందుకని ఆవిష్టం అన్నారు చూడండి. అంతకుముందు లేదు, దయ ఉంటే ఎప్పుడు ఉంటుంది కదండి, దయ వచ్చిపోతూ ఉంటుందా? అయితే నాకు 8 గంటలకు చాలా దయ వచ్చిందండి అన్నట. ఏ దయాగుణం అనేది ఎప్పుడు ఉంటుంది మనిషిలో, అది స్వతహాగా ఉండే గుణం, అది వచ్చిపోయే గుణం కాదు. అర్జునుడు కృపయ ఆవిష్ట అన్నాడు అంటే అర్జునుడు కృపతో నిండిపోయినాడు అని అర్థం. ఏమిటంటే విషాదంతో నిండిపోయినాడు, అనురాగం వలన వచ్చినటువంటి విషాదంతో కప్పబడింది అర్జునుడి యొక్క మనస్సు అని అర్థం. అంటే ఆగంతుకం. ఈ విషాదం అనేది యుద్ధరంగానికి రాకముందు లేదుగా, అర్థమైందా? యుద్ధరంగానికి రాకముందు లేదు, బాగానే ఉన్నాడు అంతవరకు. భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చూసే వరకు బాగానే ఉన్నాడు. భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చూసిన తర్వాత మనసంతా చెదిరిపోయింది, అప్పుడు విషాదం ఆవరించింది. ఆవిష్టం అంటే ఆవరించింది అని అర్థం. అర్జునుణ్ణి ఆవరించింది, అర్జునుడి యొక్క అంతఃకరణాన్ని విషాదం ఆవరించింది. అంటే అది కృప అవుతుందా దయ అవుతుందా? కాదు కదా. అందుకని ఇక్కడ కృపయా అంటే మనం ఆ అర్థం ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు అర్థమైందా? కృపయా అంటే ఆ అర్థం ఎందుకు తీసుకోకూడదు అంటే, కృప అనేది వచ్చి మనల్ని చేరుకుండేది కాదు, అది అది ఎప్పుడు ఉండేది దయ. ఇక్కడ కృపయా అంటే ఆ విషాదం ఆవరించింది. ఎప్పుడైతే రాగం మొదలైందో మనిషిలో, అభిమానం, మమకారం, అహంకారంతో కూడినటువంటి రాగం ఉద్భవించి విషాదానికి దారితీసింది, అందుకని అది వచ్చి చేరింది అర్జునుడిలో, అర్జునుడిని ఆవరించింది ఒక సమయంలో అన్నాడు. కృపయావిష్టం తం అర్జునం ఉవాచ. ఇట్లాంటి అర్జునుడు. రెండు, అశ్రుపూర్ణాకులేక్షణం. అర్జునుని యొక్క కళ్ళు చెమ్మగిలినయిట, కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అశ్రు అంటే నీళ్లు, కన్నీళ్లు. పూర్ణం అంటే నిండిపోయి ఉన్నది, మసకబారటం అంటారు చూసారా. కళ్ళు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేటప్పుడు మనకు ఏముంది కనపడదు ఎదురుగా, అవునా? కళ్ళల్లో నీళ్ళు వస్తున్నప్పుడు ఎదురుగా ఏమున్నది కనపడుతుందా? దగ్గరున్నదే కనపడదు. ఎందుకని అంటే మన యొక్క దృష్టి బలహీనపడుతుంది కళ్ళల్లో నీళ్లు ఉన్నప్పుడు. కారణం ఏమిటంటే నీళ్లు ఏముంటుంది, పూర్తిగా కళ్ళు నీళ్లతో నిండిపోయినప్పుడు మనకు ఏమీ కనపడదు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా ఏమిటి? ఆ విషాదం వల్ల కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చినాయి. ఎటువంటి వీరుడు అర్జునుడు? అర్జునుడికి కళ్ళమ్మ నీళ్లు వచ్చిన క్షత్రియుడు, రాజు, ఒక రాజ్యానికి రాజు కావలసిన వాడు. అంతటి శక్తిశాలి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చినాయి అంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు? ఇది పరిస్థితి, అర్జునుడి పరిస్థితి అంటున్నాడు. అటువంటి అర్జునుడితో కృష్ణ పరమాత్మ ఈ మాటలు అన్నాడు. అందుకని కృష్ణ పరమాత్మ ఆ మాటలు చెప్పాలంటే దానికి ఒక సందర్భం ఉండాలి కదా. అందుకని ఊరికి నేపడి అందరికీ చెప్పకూడదు. అశ్రుపూర్ణ ఆకులేక్షణం, కళ్ళంతా నీటితో నిండిపోయి ఉన్నటువంటి, కన్నీళ్లతో నిండిన వ్యాకులమైన నేత్రములు గలవాడు అని అర్థం. కన్నీళ్లతో నిండిన వ్యాకులమైన నేత్రములు కలవాడు అటువంటి అర్జునుడితో. అంతేకాదు ఇంకొక లక్షణం కూడా చెప్తున్నారు, విషీదంతం విషీదంతం దుఃఖపడుతున్నటువంటి అర్జునుని ఉద్దేశించి అని అర్థం. విషీదంతం కృపయా పరయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం తం అర్జునం ఇదం వా ఉవాచ. అటువంటి అర్జునుడితో కృష్ణ పరమాత్మ ఈ విధంగా పలికాడు అని అర్థం. ఇక్కడ విషీదంతం అనేది మనకు ఏం తెలియజేస్తుంది అంటే, అర్జునుడి యొక్క మనస్సు ఎంత బలహీనంగా ఉన్నది అనేది తెలియజేస్తుంది. అదొకటి. కృపయావిష్టం, ఈ మూడు విశేషణాలు కూడా అర్జునుడి యొక్క మనస్సు స్వధర్మాన్ని నుంచి వెనుదిరిగింది అని మనకు తెలియజేస్తుంది. తన యొక్క స్వధర్మాన్ని నుంచి వెనుదిరుగుతున్నాడు అర్జునుడు, నిర్ణయమే మారిపోయింది కదా. కనుక ఈ మూడు లక్షణాలు మనకేం తెలియజేస్తున్నాయంటే, అర్జునుడు ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా చూస్తున్నాడు. అదే కదా అలా చూడడం ఎందువల్లంటే దుఃఖం విషాదం వల్ల వచ్చింది అది. కనుక ఈ మూడు లక్షణాలు చాలా ముఖ్యం. సంసారం అంటే ఏమిటి అనేది ఇది లక్షణం. అశ్రుపూర్ణ ఆకులక్షణం కృపయా పరయావిష్టం, పరయ అంటే చాలా, కొంచెం అంతా ఇంత కాదని అర్థం. కృపయా పరయావిష్టం అంటే ఎంతో విషాదం అనమాట. అశ్రుపూర్ణ కులక్షణం, అందుకనే జీవితంలో కూడా చాలా మంది దిగులు పడుతూ ఉంటారు, ఏడుస్తుంటారు మనకు తెలియకుండానే. దుఃఖం ఎక్కడి నుంచో పెళ్ళుపుకుతుంది మనసులో, మనుషులకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నానండి అంటాడు, అనుకోకుండా పెళ్ళుపుకుతుంది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే నాకే తెలియదు అన్నాడు. ఇది కృపయా పరయావిష్టం విషీదంతం అశ్రుపూర్ణ కులక్షణం అంటే అర్జునుడికి మాత్రమే కాదు, మామూలుగా లోకంలో కూడా అందరూ ఎన్నిసార్లు కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటుంటారు. ఎవరు లేకపోకుండా వాళ్ళు వాళ్ళే కళ్ళమని నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు కొంతమంది, కొంతమంది అందరి ముందు ఏడుస్తారు. కృపయా పరమాయిష్టం అంటే దిగులు చింత, ఒక వ్యక్తి మీదను అభిమానం పెట్టుకొని పిల్లల మీదనో కుటుంబం వాళ్ళ మీదనో అత్యంత అభిమానం వల్ల కూడా మనుషుల మనస్సంతా కూడా ఆ రాగంతో ఆవరింపబడిపోతుంది, విషాదంతో నిండిపోతుంది, తట్టుకోలేరు మనస్సు. అది అందరికీ సంభవించేదే కదా. అశ్రుపూర్ణ కులేక్షణం అందరికీ వచ్చేదే, కృపయా పరయావిష్టం విషీదంతం విషాదం కూడా అందరికీ వస్తూనే ఉంది. కనుక అర్జునుడి సంసారం ఇది సంసార వర్ణనం. అర్థమైందా? ఇప్పుడు ఇట్లాంటి సంభవాలు మనకు వస్తాయా రావా? వచ్చి ఉన్నాయా లేవా? వస్తాయా రావా మనకు తెలియదు స్వామిని, ఆల్రెడీ వచ్చేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ యొక్క సిచ్యువేషన్స్ మనం కూడా ఎదురు చూసామా లేదా? కొద్దో గొప్ప, ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. అంటే అందరికీ సంసార బాధ ఉన్నట్లే కదా అప్పుడు. కనుక మనందరం కూడా అర్హులమే. ఇప్పుడు అర్జునుడికి చెప్పి కృష్ణుడికి అర్జునుడికి చెప్పేటప్పుడు మనకు కూడా అవసరం. లేకపోతే కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటే మనం ఎందుకండి వినడం? లేదండి, అర్జునుడికున్న ప్రాబ్లమే నాకు ఉన్నది. అర్జునుడికి అక్కడ భూమి యుద్ధ రంగంలో వచ్చింది, మనకేమో మన ఇంట్లోనే యుద్ధ రంగం కదా. ఇట్లా ఉన్నప్పుడు ఈ బాధలు అందరికీ వచ్చేవే. కనుక పాపం అర్జునుడు అని చెప్పి అనక్కర్లేదు, మనం కూడా అదే కేటగిరీ. పాపం అర్జునుడు అంటే నువ్వు అంతకంటే ఏం బెటర్గా ఉన్నావా? ఏం లేదు కదా. కాకపోతే ఇప్పుడు లేకపోవచ్చు సమస్య. 20 సంవత్సరాల కిందటో 10 సంవత్సరాల కిందటో జరిగిందో 5 ఏళ్ల కిందట జరిగిందో ఎప్పుడో జరిగింది, ఇప్పటికీ వచ్చి మనసులో కలిసి వేస్తూ ఉంటుందా లేదా? అది వేరే విషయం. రాబోయేది ఎట్లా వస్తుందో అని చెప్పి ముందు ఇప్పుడే కలిసి రాబోయే కోడలు నేనేం చూస్తుందో చూసుకుంటుందో లేదో అని ఇప్పుడే కలిసి వేస్తూ ఉంటుంది. ఇంకా పెళ్ళే కాదు అబ్బాయి, ఏదో ఇంకా చదువుతూనే ఉన్నాడు, ఉద్యోగానికి కూడా వెళ్ళలే. ఒక్కడే కొడుకు, రాబోయే కోడల్ని నన్ను చూసుకుంటుందో లేదో అని చెప్పి కలిసి వేస్తూ ఉంటుంది. ఇది సంసారం కదా అది. కనుక ఇప్పుడు ఈ బోధ మనందరికీ చాలా చాలా ఆవశ్యకం. అప్పుడు ఏం చేయాలి? మిస్ కాకూడదు క్లాస్. క్లాస్ మిస్ అయినా అంటే ఏమంటుంది, బోధ మిస్ అయిపోయినట్టు, ఆత్మ విద్య మిస్ అయిపోయినట్లు అవుతుంది. అందుకని ఏం చేయాలంటే, కిందటి వారం పోయిన వారం ముందు చెప్పాను కదా, 7 రోజులు 24 గంటలు, గంట తక్కువ 7 రోజులు. ఏం చెప్పాను, 1 గంట తక్కువ 7 రోజులు అంటే ఏంటి అర్థం, సోమవారం 1 గంట, మిగతా 7 రోజులు. ఈ 1 గంట వారం రోజులు, 1 గంట తక్కువ వారం రోజులకు మనకు శక్తినిస్తుంది. అవునా, ఈ 1 గంట క్లాస్ భగవద్గీత క్లాస్, ఆ 1 గంట తక్కువ వారం రోజులు మన యొక్క జీవితానికి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని మిస్ కాకూడదు, అదే అర్థం తెలుసా. ఇలా చెప్తే స్వామిని చాలా కష్టమండి, మిస్ కాకుండా ఉండడం అనేది చాలా కష్టం. అందుకని రికార్డ్ చేసి పెట్టేది. అర్థమైందా ఇప్పుడు, ఎట్లాగో స్వామిని రికార్డింగ్ పెడతారు కదా, తర్వాత మనం వెళ్ళకూడదు అనకూడదు, వినాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మనం వినలేని పరిస్థితుల్లో, వెళ్ళలేని పరిస్థితుల్లో సీడీ మనకు. అయినా మళ్ళీ సీడీ 2 సార్లు వినటానికి 3 సార్లు వినటానికి ఉపయోగపడుతుంది కదా. స్వామిని మన దగ్గరే ఉంటారు, రోజు వింటూ ఉండదు. అందుకనే రికార్డింగ్ చేసేది. ఇప్పుడు అర్థమైందా, నారాయణ సన్యాసులు అంటే కూర్చుంటారు వింటారు కదా. సన్యాసులు ఎవరు ఏ బాధ్యత లేని వాళ్ళంటే కూర్చొని వింటారు. పాపం మీరు గృహస్థులు కదా, మీకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అందుకని మనం సమయాన్ని 1 గంట ఇవ్వాలి. అది విషీదంతం కృపయా పరయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం తం అర్జునం ఇదం వాచ ఉవాచ మధుసూదన. ఏమిటా మాటలు చూడండి, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడు. శ్రీ భగవాను వాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. పాపం కృష్ణ పరమాత్మ ఇప్పుడు నోరు తెరిచారు చూడండి, ఎంత అర్జునుడు మాట్లాడంగా కాస్త గ్యాప్ ఇచ్చాడు. గాలి తీసుకుంటున్నాడో ఏమో అర్జునుడు పాపం అలసిపోయి. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఊవాచ చెప్తున్నారు. ఏమని అడుగుతున్నాడు అర్జునుడిని, కుతః త్వా ఇదం కష్మలం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం సముపస్థితం విషమే. ఈ సమయం కాని సమయంలో, విషమే అంటే ఈ సమయం కాని సమయంలో, అనువుగాని సమయంలో, రాకూడని సమయంలో అని అర్థం. ఇట్లా ఈ మనస్సు, ఈ రకమైనటువంటి మానసిక ప్రభావం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు. చూడండి శ్లోకం, అర్జున ఓ అర్జున కుతః ఎక్కడి నుంచి, ఎందుచేత ఎలా వచ్చింది. కుతః అంటే ఎక్కడ నుండి, ఎలా వచ్చింది, ఎందుచేత వచ్చింది, వై వేర్ హౌ అని అర్థం. ఎక్కడి నుంచి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏమిటా వచ్చింది చెప్తున్నారు. ఇదం కష్మలం ఈ శోకం, ఇదం అంటే ఈ ఇటువంటి, కష్మలం మాలిన్యం వ్యామోహం శోకం. మలం అంటే మాలిన్యం, మాలిన్యం మురికి అని అర్థం. ఇక్కడ మాలిన్యం అంటే ఏమిటి, మానసికమైనటువంటి దుర్భరమైనటువంటి ఒక శోకంతో కూడినటువంటి ఆలోచన. మాలిన్యం వ్యామోహం ఆలోచన అని అర్థం, దుఃఖపూరితమైనటువంటి ఆలోచన, వ్యామోహంతో కూడినటువంటి ఆలోచన. దుఃఖం శోకం ఇవన్నీ మంగళమా అమంగళమా, అమంగళం. శోకం అమంగళం ఏదైతే ఉందో అది మాలిన్యమే కదా. కనుక మాలిన్యం అనే చెప్తాం ఇక్కడ మనం. అందుకనే కష్మలం అన్నారు చూడండి. మనం కూడా దిగులు చింత ముఖం అట్లా పెట్టుకొని ఉంటే ఏమంటాం తెలుసు, దాన్ని కూడా మాలిన్యం. ఆహా నీ ముఖం ఎంత అందంగా ఉందంటారు ఎవరన్నప్పుడు. మనం కూడా మనిషి దుఃఖంగా ముఖం పెట్టుకున్నాం అనుకోండి, ఎవరన్నా ముఖం చూడాలని ఇష్టపడతారా? బా నీ ముఖం చాలా అందంగా ఉంది ఇప్పుడు అంటారా? అలాంటి ముఖం చూడకుండా ఉండాలని తప్పించుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇవాళ చూస్తే మనం కూడా దిగులు పడతాం. అందుకని బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ వాళ్ళ పక్కన మనం ఉంటే మనకు కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకో తెలుసా? బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు, యాంగ్జైటీ. వాళ్ళ పక్కన ఉండేటప్పుడు మనకు కూడా యాంగ్జైటీ వస్తుంది అన్నమాట. వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఏమండి ట్రైన్ వస్తుందేమో, బస్సు వస్తుందేమో, వెళుతుందేమో, ఊరు ఇట్లా భయపడుతూనే ఉంటారన్నమాట. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏమవుతుంది, మనకు కూడా తెలియకుండానే కొద్ది రోజులు ఒక గంట ఉండగానే మనకు వచ్చేస్తుంది. అట్లాగే ఇక్కడ ఒకళ్ళకి దుఃఖం ఉన్నప్పుడు వాళ్ళ ముఖం చూడాలంటే మనం బాధపడతాం. ఎందుకంటే పాపం అంటామే కానీ పాపం ఉంటుంటాం, ఎదురుగా చూడాలంటే తట్టుకోలేం అత్యంత దుఃఖంగా ఉంటే. ఎందుకంటే అది మలినంతో కూడినటువంటిది. ఎట్లాగైతే మలినాన్ని మనం ఇష్టపడము, దుఃఖపూరితమైనటువంటి ముఖాన్ని మనం ఇష్టపడం. అందుకనే ఎవరో చెప్పారు ఒకరు, ఎప్పుడో నా చిన్నప్పుడు విన్న మాట, మన దుఃఖాన్ని మన కష్టాలన్నింటినీ కూడా ఆ మనం చెత్త వేస్తాం చూసారు, చెత్తకుండి దాన్ని మూసిపెడతాం, అట్లా పెట్టాలిట. ఇది ఒక మలినం. అందుకే కష్మలం, దుఃఖం, విషాదం ఇవన్నీ కూడా మలినం. ఈ మలినాన్ని చెత్తనంతా తిమ్మి ఊడ్చిన తర్వాత ఏం చేస్తాం, ఒక మూల తీసుకెళ్ళి ఒక డబ్బాలో వేసి మూత పెడతాం. అలా పెట్టాలిట మన దిగులు మన చింతలు ఇవన్నీ కూడా ఊరికి అందరి దగ్గర అందరికి పంటాం టామ్ టామ్ అని పంచకూడదు. అందుకని వాటిని అన్ని ఎట్లా పెట్టుంచు అన్నాడు. మరి సుఖం ఆనందం వచ్చినప్పుడు 100 మందితో పంచుకోమన్నారు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పే మాట. నీకు ఆనందం వచ్చినప్పుడు 100 మందితో పంచుకో, దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడితో మాత్రమే పంచుకో అన్నారు. అర్థమైందా? భగవంతుడితో మాత్రమే పంచుకో అన్నారు. లేకపోతే నీ గురువు, సాక్షాత్ భగవంతుడిగా చూసే నీ గురువు, గురువుకి కానీ భగవంతుడికి కానీ విన్నవించుకో, కానీ మరెవ్వరికీ కాదు అన్నారు. ఎందుకంటే ఆ మిగతా వాళ్ళు తట్టుకోలేరు. గురువు తట్టుకుంటారు, భగవంతుడు తట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క దుఃఖాల నుంచి దాటిన వాళ్ళు కనుక వాళ్ళు ఏమీ చెల్లించరు. కానీ మిగతా వ్యక్తులందరూ కూడా మన దుఃఖాన్ని పంచుకోవడానికి పోతే వాళ్ళ దుఃఖాన్ని మనకిస్తారు, మన దుఃఖాన్ని వాళ్ళకి పంచి ఇంకా మన దుఃఖం డబుల్ డబుల్ అవుతుంది అన్నమాట, రెట్టింపు అవుతుంది. అర్థమైందా? కనుక దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడే శరణం, గురువే శరణం అన్నారు. అర్థమైందా? కష్మలం అన్నారు. అందుకే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కష్మలం నీకు అర్జున అన్నాడు. అస్వర్గ్యం, నీకు వచ్చినటువంటి ఈ కష్మలం, ఈ వ్యామోహం, ఈ శోకం, ఈ దుఃఖం అనేటువంటిది అస్వర్గ్యం అన్నాడు. అంటే స్వర్గ ప్రాప్తిని నిరోధించేది, స్వర్గానికి వెళ్ళడానికి సహాయపడదు ఇది. నీవు క్షత్రియుడివి, క్షత్రియుడికి దుఃఖం అనేటువంటిది శోభనివ్వదు. కనుక ఈ శోకం మోహం అనేటువంటిది నీకు ఇప్పుడు వచ్చిన వ్యామోహం ఇక్కడ యుద్ధరంగంలో నీకు స్వర్గానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తున్నది అస్వర్గ్యం అన్నాడు. చూసారా? అంటే స్వర్గాన్ని నిరోధిస్తున్నది ఈ వ్యామోహం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ. అస్వర్గ్యం అంటే స్వర్గ అయోగ్యం అస్వర్గ్యం, స్వర్గ అయోగ్యం అస్వర్గ్యం. ఎందుకంటే స్వర్గానికి ఎందుకు వెళ్ళడు అర్జునుడు అంటే, ఇటువంటి దుఃఖం వలన నువ్వు స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని వదిలిపెట్టి పరధర్మమైనటువంటి భిక్షాటన చేస్తా అన్నావు కదా, అంటే నేను యుద్ధం నుంచి వెళ్ళిపోతాను, అడవుల్లో ఉంటాను, కందమూలాలు తింటాను అని అంటే ఏమిటి అర్థం? నువ్వు స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని స్వీకరిస్తే ఏమొస్తుంది? ప్రత్యవాయ పాపం వస్తుంది. అర్థమైందే? అకరణే ప్రత్యవాయ, స్వధర్మాన్ని గనక చేయకపోతే ప్రత్యవాయ పాపం వస్తుంది. పాపం ఉన్నవాడు స్వర్గానికి వెళతాడా? ఎక్కడైనా పాపాన్ని పొందినవాడు స్వర్గానికి వెళతాడా? కనుక నీకు ఈ వ్యామోహం రావడం వల్ల నువ్వు నీ స్వధర్మాన్ని వదిలిపెడుతున్నావు. యుద్ధాన్ని, యుద్ధమనే స్వధర్మాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది ప్రత్యవాయ పాపానికి దారితీస్తుంది. అటువంటి ప్రత్యవాయ పాపం రావడం వలన నువ్వు స్వర్గానికి అనర్హుడి అవుతావు అన్నాడు. అందుకని అస్వర్గ్యం అంటే నీ స్వర్గాన్ని నిరోధించేటటువంటి కష్మలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? కుతః? అంతేకాదు అకీర్తికరం, నువ్వు యుద్ధంలో నుంచి పారిపోతే ఇక్కడ నువ్వు అకీర్తిని పొందుతావు. అర్జునుణ్ణి తలుచుకుంటే చాలు, భయం ఉన్నప్పుడు మన వాళ్ళు చెప్తారు గురువులు వచ్చేటప్పుడు అర్జునుణ్ణి తలుచుకో అన్నాడు. అర్జున పల్గుణ పార్థ కిరీటి అని చల్లడం షాట్ స్టే అనమాట. అలా చెప్తే భయం పోతుందని చెప్పి చెప్పేవాళ్ళు మనం చిన్నప్పుడు. అటువంటి అర్జునుడిని పేరు చెప్తేనే మనకు భయం పోతుందంటే ఇటువంటి అర్జునుడిని చూస్తే అటువంటి కీర్తి ఉన్నది కదా అర్జునుడికి. అర్జునుడికి ఎటువంటి కీర్తి? శివుణ్ణే మెప్పించే పాశుపతాస్త్రాన్ని పొందాడు అర్జునుడు. ఇంద్రుడు అంతటి వాడు తన తండ్రి అంశ, ఇంద్రుడు అంశ అర్జునుడు. ఇంద్రుడి నుంచి ఎన్నో పొందాడు, శివుడు మెప్పు పొందాడు. కిరాతార్జునే అని తెలుసు కదా కదా, పాశుపతాస్త్రాన్ని శివుడి అంతటి వాడు వాడి నుంచి పొందాడు అర్జునుడు. ఎంత కీర్తి ఉంది అర్జునుడికి, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి అర్జునుడికి. ఇటువంటి శోకం వస్తే ఇప్పుడు నీ కీర్తి అంతా ఏమైపోతుంది తెలుసా? నీ యుద్ధంలో నుంచి పారిపోతే నీకు ఎంత అపకీర్తి, ఉన్న కీర్తి అంతా పోతుంది కదా, ఎంత అవమానం. అకీర్తికరం ఈ ఆలోచన, ఈ బాణాన్ని వదిలిపెట్టడం, విల్లు వదిలిపెట్టడం, ఈ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకోవడం, కృపయాపరాయాభిష్టం, విషీదంతం, ఇటువంటి అర్జునుడిగా నేను చూస్తున్నాను. నీకు కీర్తిని పోగొడుతుంది, స్వర్గాన్ని పోగొడుతుంది ఈ వ్యామోహం అర్జున. అంతేకాదు అనార్య దుష్టం. ఆర్య అంటే ఉత్తమ పురుషులు, మంచివాళ్ళు అని అర్థం, గొప్పవాళ్ళు. అనార్యం ఉత్తమ పురుషులచే అవలంబింపబడేటటువంటిది ఆర్యం అంటారు. ఏదైతే ఉత్తమ పురుషులు చేస్తారో, గొప్పవాళ్ళు చేస్తారో, వాళ్ళు ఏవెవరైతే చేస్తారో వాళ్ళు ఆర్యులు అని పేరు. ఆర్యులు అంటే మన హిస్టరీలు చదువుకున్న ఆర్యులు కాదు, ఆర్యన్ సివిలైజేషన్, ఎక్కడి నుంచో వచ్చాం మనందరం, ఆర్యులందరూ వచ్చారు, ఆ సింధు నది దగ్గరికి వచ్చారు, బిజినెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికి వచ్చారు, ఇవన్నీ చెప్తారు హిస్టరీలో. అవన్నీ తప్పు, మనం ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నాం, మన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అర్థమైందా? ఆర్యన్ సివిలైజేషన్ అని చెప్పి హిస్టరీలో ఒక లెసన్, అది మన వాళ్ళు రాసింది కాదు, విదేశీయులు రాశారు ఆ హిస్టరీని. మన హిస్టరీని విదేశీయులు రాస్తే, బ్రిటిష్ వాళ్ళు రాస్తే మనం చదువుకుంటున్నాం. కాబట్టి మన చరిత్ర మనం రాసుకోవాలా, వాళ్ళు రాస్తారా? ఇట్లాంటి చరిత్ర చదువుతున్నామేంటి? ఆర్యులు, ఆర్యన్ ఇన్వేషన్, ఆర్యులు అంటే ఇన్వేషన్ అంటే ఏమంటారు, దండెత్తి వచ్చారట. ఆర్యులు ఎక్కడి నుంచి దండెత్తి రాలేదు ఇక్కడికి. ఆర్యులు ఉన్నటువంటి భూమి ఇది. ఆర్యులు అంటే సీతమ్మవారు రాముల వారిని ఆర్య అని పిలిచేదట రోజు, పేరు పెట్టి పిలిచేది కాదు. ఏ రాముడు ఎక్కడున్నావు, ఇప్పుడు వాళ్ళు పిలిచినట్టుగా కాదు, ఇప్పుడు వాళ్ళతో పేరు పెట్టే పిలుస్తున్నారు కదా. అట్లని చెప్పి సీతమ్మల వారు రామా ఎక్కడున్నావు అని అడిగిందా, ఆర్య అని పిలిచేది. ఆర్య అంటే ఏమిటి, గొప్పవాడు అని అర్థం. చాలా గొప్ప పనులు చేసేవాడని ఆర్య అంటారు. అంతే భార్య అంత విలువ ఇచ్చేది భర్తకి. అందుకే సీతమ్మవారు రోజు రాముల వారిని ఆర్య అని పిలిచేదట. అనార్య అంటే ఏంటి, ఇక్కడ ఉత్తమ పురుషుల చేత ఎటువంటివైతే అవలంబింపబడతాయో వాళ్ళు ఆర్యులు. కానీ నువ్వు ఇక్కడ శోకంతో ఉన్నావు కాబట్టి, వ్యామోహాన్ని పొందావు కాబట్టి నువ్వు అనార్యుడివి అన్నాడు. అనార్యుడిలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. అనార్య దుష్టం అంటే శిష్టాచారాలైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆచారాన్ని పాటించేవాళ్ళు, శాస్త్రబద్ధంగా జీవించే వాళ్ళంతా ఆర్యులు. వైదికంగా వేదంలో చెప్పినటువంటి జీవన శైలి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆర్యులు. శిష్టగ్రహీతం ఆర్యం అన్నారు. అలా లేకపోతే అనార్యం, జుష్టం. ఇక్కడ దీనికి ఒక శ్లోకం ఏముంది, ఆర్యులంటే ఎవరు అని. కర్తవ్యం ఆచరం కర్మ, చెయ్యవలసిన దాన్ని చేసేవారు. కర్తవ్యం, చెయ్యవలసిన కర్మను, వారి యొక్క విధిని చేసేవారు ఆర్యులు అని పేరు. కర్తవ్యం సమాచరన్, ఆర్ కర్తవ్యం ఆచరన్. కర్తవ్యం ఆచరన్ కర్మ. అదేవిధంగా అకర్తవ్యం అనాచరన్, చెయ్యకూడనిది చెయ్యకుండా ఉండడం, చెయ్యకూడనిది చేయకుండా ఉండడం. అకర్తవ్యం అనాచరన్, అకర్తవ్యం అంటే చెయ్యకూడనిది, అనాచరన్ చేయకుండా ఉండటం. తిష్టంతి ప్రకృతాచారే, అంటే మన శాస్త్రంలో చెప్పిన పద్ధతిగా నాకు విధి ఏమిటి, నేనేం చెయ్యాలి. తిష్టంతి అంటే ఆ ఆచారంలోనే ఉంటారు. తిష్టంతి ఎందులో, ప్రకృతాచారే, ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ అనుష్ఠానం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళ విధిని వదిలిపెట్టి వేరే ఏ విధిని చేయరు వాళ్ళు. తిష్టంతి ప్రకృతాచారే సవాంగ్ ఆర్య ఇది స్మృత, వాళ్ళే ఆర్యులు అని పేరు. సవా ఆర్య ఇది స్మృత ఇది ఉచ్యతే, స్మృత ఆర్ ఉచ్యతే, స్మృతి అని చెప్పచ్చు, వృత ఉచ్యతే అని కూడా చెప్పచ్చు. ఆర్య ఇది ఉచ్యతే లేక ఆర్య ఇది స్మృత, వాళ్ళు ఆర్యులంటే. కనుక మన యొక్క స్వధర్మాన్ని, మన యొక్క డ్యూటీని ఫస్ట్ చెయ్యాలి. ఎంత కష్టమైనా సరే ఒక మాట ఇచ్చామంటే, మనం చెప్పామంటే అది చేసి తీరాలి. ఆరు నూరైనా నూరు, ఆరైనా అంటారు చూసారా, పిడుగులు పడినా సరే, వర్షం వచ్చినా సరే, ఏమైనా సరే అనుకున్న దాన్ని చేసి తీరాలి. అది వాళ్ళ మాట అంటే మాట, మాట మీద నిలబడతారు. దీని శ్లోకం అన్నమాట. అటువంటి ఆర్యుల వంశానికి చెందిన వాడివి నువ్వు, అనార్యుడిలాగా ప్రవర్తిస్తున్నావు. అనార్య జుష్టం అకీర్తికరం, అనార్య జుష్టం అస్వర్గ్యం కష్మలం త్వా, నీకు విషమే సముపస్థితం, సమయం గాని సమయంలో వచ్చిపడినై నీ మీద అన్నాడు. సముపస్థితం అంటే ఎక్కడి నుంచి ప్రాప్తమైంది నీకు ఇది, ఎక్కడి నుంచి వచ్చి పడిందిరా అంటున్నా చూసారా. ఒరే నీకు ఇప్పుడు ఈ బుద్ధి ఎందుకు పుట్టిందిరా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆలోచన అడుగుతా, ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలుస్తుందా వాడికి. మనం అంటుంటాం కదా సహజంగా, నీకు ఎక్కడి నుంచి వచ్చి పడింది ఈ యొక్క ఈ ఆలోచన ఇట్లాంటి సమయంలో అంటాం. అది సముపస్థితం అంటే ఎక్కడి నుంచి ప్రాప్తమైంది, ఎక్కడి నుంచి నీ మీద వచ్చి పడింది అంటారు చూసారా. అది సముపస్థితం, విషమే సమయం కాని సమయంలో. అర్థమైందా, సమయం కాని సమయంలో, రాకూడని సమయంలో, యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధంలోంచి పారిపోతానంటాడా. అడవిలో ఉన్నప్పుడు ఒకేసారి నేను వెళ్ళలే యుద్ధానికంటే అది సరియైన టైం, కానీ ఇక్కడ అంతా రెడీగా పెట్టుకున్న తర్వాత, వివాహాలు కూడా అంతే, అంతా అయిన తర్వాత రెడీగా అందరు పీటల మీద కూర్చున్నప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే అది విషమే సముపస్థితం అని అర్థం. ముందుగానే చెప్పాలి ఏ విషయం. అన్ని రెడీ అయిన తర్వాత, అంత బుక్ అయిన తర్వాత, అందరు వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు మార్చుకుంటారా, మార్చుకోవడానికి వీలు లేదు కదా. అట్లాంటి సమయం అనమాట విషమే సముపస్థితం. ఎక్కడి నుంచి వచ్చింది అర్జున నీకు. తర్వాత శ్లోకం కూడా కృష్ణ పరమాత్మే చెప్తున్నారు చూడండి, మూడవ శ్లోకం. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరం తప. హే పార్థ, క్లైబ్యం మాస్మగమః. ఓ అర్జున, క్లైబ్యం మాస్మగమః అంటే క్లైబ్యం అంటే ఏమిటి, క్లీబస్య భావః క్లైబ్యం, బలహీనత, బలహీనత క్లైబ్యం, పిరికితనం అని అర్థం. పిరికితనం నపుంసకత్వం అంటారు చూసారా, అంటే ఒక పురుషుడికి ఉండవలసిన లక్షణం ధైర్యం సాహసం అటువంటిటన్నిటికి లేకపోతే పిరికి పందా అంటుంటారు చూడండి మనవాడు, ఒరే వాడ ఉట్టి పిరికి పందా అంటుంటారు. అలా కాకూడదు, నువ్వు అట్లా అయినావు అంటే ఇప్పుడు పిరికి పంద అంటారు, నువ్వు నిన్నేమంటారు పిరికి పందా అంటారు. పాపం అర్జునుడికి ఎంత భయం వచ్చిందండి, మనల్ని చూడంగానే యుద్ధంలో నుంచి వెళ్ళిపోతా అన్నాడు అని అని చెప్పి, నీ మీద పిరికివాడిగా నిన్ను వాళ్ళు లెక్క కడతారు అర్జున, అది ఆ కృష్ణ పరమాత్ముడికి పెద్ద ఇన్సల్ట్ కదా, పైగా ఆయన రథం నడుపుతున్నాడు. ఇప్పుడు వెళదామంటే కృష్ణ పరమాత్మ నడపాలి వెనక్కి రథాన్ని, కృష్ణుడికి అవమానం కదా. అందుకని ఇప్పుడు కృష్ణుడికి పెద్ద సంకటం ఏర్పడింది, ఏం చేయాలి, ఈ అర్జునుడిని ఎట్లా ఇటువైపు తిప్పాలి యుద్ధం వైపు అనేటువంటిది. అందుకని చెప్తున్నాడు, పరిస్థితిని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మాస్మగమః అంటే పొందవద్దు, ఇటువంటి పిరికితనాన్ని నపుంసకత్వాన్ని పొందవద్దు, నువ్వు భయాన్ని పిరికితనాన్ని నువ్వు ఇలా పొందవద్దు. మాస్మగమః పొందకుము, మా అంటే వద్దు, గమః పొందకుము, అగమత్ అగమతాం అగమన్, అగమత్ అగమతాం అగమయన్, అగమత్ అగమతాం అగమన్, అగమః అగమతం అగమత. ఇది వ్యాకరణం, రుంగ్ అంటారు దీన్ని. అగమం అగమావ అగమామ అంటారు. అగమ నువ్వు పొందొద్దు అది అగమ అన్నది. స్మ అంటే ఆ అని చేర్చుకోవాలి, ఆ గమ అగమః, స్మగమః అనేది అగమః అని అర్థం. స్మగమః అంటే అగమః, ఆ అకారం ఇక్కడ లోపించిందనమాట. స్మ అనే దాంట్లో అకారం లోపించింది. ఎప్పుడైతే మా ఉంటుందో ముందు, గమకి ముందు మా ఉంటుందో అకారం లోపిస్తుంది. అందుకని ఇక్కడ మా ఉంది కదా స్మ అనేది, స్మ గమః, ఆ గమకి ముందు స్మ ఉండడం వల్ల మకారం ఉండడం వల్ల ఆ లోపించింది. ఆ లోపించడం వల్ల మనం చేర్చుకోవాలి ఇప్పుడు అగమః అని చెప్పాలి. మా స్మ గమః మా అగమః, దాన్ని పొందవద్దు నువ్వు అటువంటి పిరికితనాన్ని. ఏతత్ క్లైబ్యం, ఈ స్థితిని, ఇటువంటి స్థితిని, ఏతత్ నిర్వీర్యమైనటువంటి ఈ స్థితిని నువ్వు పొందవద్దు. నత్వయి ఉపపద్యతే, నీకు తగదు, అది యుక్తము కాదు, నీకు తగదు, అటువంటి దాన్ని నువ్వు పొందకూడదు, ఇటువంటి పిరికితనాన్ని నువ్వు పొందవద్దు. పిరికితనం వదిలిపెట్టు అంటుంటారు చూసారా, అదనమాట. నా ఉపపద్యతే, ఇప్పుడేం చేయాలి, ఇది నీకు సరికాదు, ఈ పిరికితనం, ఇటువంటి పిరికితనాన్ని పొందకూడదు నువ్వు, పొందకుము అని చెప్పి తర్వాత ఏం చేయాలి నువ్వు ఇప్పుడు అటు పిరికితనం వద్దంటే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప, నీ హృదయ దౌర్బల్యాన్ని త్యక్త్వా త్యజించు, వదిలిపెట్టు. హృదయ దౌర్బల్యం తుచ్చమైనటువంటి, క్షుద్రం, క్షుద్రం అంటే తుచ్చమైన నీచమైన, మనో దౌర్బల్యం, హృదయ దౌర్బల్యం అంటే హృదయం అంటే మనస్సు, దౌర్బల్యం అంటే దుర్బలస్య భావ, దుర్బలం అంటే ఏంటి, బలం లేకపోవడం, బలం ఉండదు కొంతమంది హృదయం, హృదయం దిగులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి గుండె జారిపోయింది అంటుంటారు చూసారా, నా గుండె జారిపోయిందని, గుండె ఎక్కడికి జారుతుంది, గుండె నిజంగా జారుతుందా, నా గుండె జారిపోయిందంటే ఏమిటి అర్థం, నా హృదయం, ఆ గుండెలో ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో, మనస్సు బలహీనం అయిపోయేటప్పటికి మనస్సు జారిపోయింది అంటాం. జారిపోవడం అంటే ఏమిటి, పని చేయడం లేదు అని అర్థం. హృదయం జారిపోయిందంటే, గుండె జారిపోయిందంటే ఏమిటి, గుండె పనిచేయడం లేదండి. గుండె పనిచేయడం గుండె బాగానే పనిచేస్తుంది. ఆ గుండె దగ్గరే మనస్సు, హృదయం ఉన్నది. ఆ హృదయంలో ఉన్న మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఈ దుఃఖంతో నిండడం వల్ల గుండె జారిపోయిందండి అంటాం. ఈ నానుడు ఉంది కదా గుండె జారిపోవడం, మనం ఎప్పుడు అడగం ఏమిటో గుండె హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే చెప్తే ఏమిటి గుండె జారడం ఏమిటి నీ తల అంటాడు. అవునా? అది హృదయ దౌర్బల్యం అంటారు దాన్ని. ఆ హృదయ దౌర్బల్యానికి ఈ ఒక్క మన వాళ్ళకి భాష తెలియక పాపం గుండె జారిపోయింది అంటారు. హృదయ దౌర్బల్యం అంటారు దాన్ని. తుచ్చమైనటువంటి నీచమైనటువంటి మనోదౌర్బల్యం. హృదయ దౌర్బల్యం అంటే మనోదౌర్బల్యం, సైకలాజికల్ ప్రాబ్లం అని అర్థం. మనో దౌర్బల్యం ఎక్కువ మందికి ఉండదు, అదేనండి. మానసిక బలహీనతే ఎక్కువ మందికి ఉన్నది, కానీ మానసిక బలం లేదు అందరికీ అని చెప్పి హృదయ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా వదిలిపెట్టు అంటున్నాడు. ఆ యొక్క మనస్సు దుర్బలత్వాన్ని వదిలిపెట్టు. వదిలిపెట్టి ఏం చేయాలి? ఉత్తిష్ట అన్నాడు. ఇప్పుడు కూర్చొని ఉన్నాడు రథంలో, రథంలో కూలబడి ఉన్నాడు అర్జునుడు. బాణాన్ని వదిలిపెట్టాడు, కళ్ళమ్మ నీళ్లు పట్టుకొని తుడుచుకుంటున్నాడు. ఒకటే ఏమైనా ఏం కనపట్టలేదు అసలు. అంటున్నాడు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడుగుతున్నాడు అర్జునుడిని కృష్ణ పరమాత్మ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క కష్మలం, అనారేదుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం, ఇటువంటిది హృదయ దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చింది? చక్ష్వా వదిలిపెట్టి ఉత్తిష్ట, గెటప్, లేవి అంటున్నారు. నువ్వు లేవవలసినది, ఇట్లా కూర్చోవద్దు, నువ్వు లేచి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అర్జునమువాచ కథం భీష్మమహం సంఖే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరి సూదన. ఇప్పుడు అర్జునుడు ఈ కృష్ణుడి మాటలన్నీ విని ఇంకా చెప్తున్నాడు, భలే బాగుంది, ఇట్లా వాళ్ళందరితో నన్ను యుద్ధం చేయమంటావా అని అడుగుతున్నాడు. సంజయుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. అర్జునుడు వెళ్ళిపోతున్నట్లుగానే భావించుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. అర్జునుడు వెళ్ళిపోవడం లేదు. అర్జునుడు తిరిగి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మతో. చూడండి ఇక్కడ అర్జునుడు తాను తీసుకున్న నిర్ణయం తప్పుకోమో అనేటువంటి సందేహం వచ్చింది. అందుకని సంశయం, విపర్యయ సంశయం. విపర్యయం అంటే ఏమిటి? మనసులో వ్యామోహం రావటం, గందరగోళం రావటం సహజం మనిషికి. అలా వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకవేళ నా నిర్ణయం తప్పేమో అని సంశయం రావాలి. విపర్యయం వచ్చినప్పుడు అంటే మన నిర్ణయం వేవరింగ్గా ఉన్నప్పుడు, అటు ఇటుగా ఉంటున్నప్పుడు సంశయం రావాలి. అలా సంశయం వచ్చినప్పుడు అది జ్ఞానానికి దారితీస్తుంది. విపర్యయం సంశయం. సంశయం ఉంటే మంచిది, సందేహం ఉండాలి. నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో అనే సందేహం రావాలి. సందేహం వచ్చినప్పుడు లేదు, కొంచెంసేపు ఆగి మంచి నిర్ణయం తీసుకుందామని ప్రయత్నం చేయడానికి కొంచెం బుద్ధి పనిచేస్తుంది, వివేకం. అలా అర్జునుడికి సందేహం వస్తున్నది. అందుకని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని, కథం భీష్మమహం సంఖ్యే, యుద్ధ భూమిలో నేను కృష్ణ భీష్ముణ్ణి ఎలా చంపేది? ద్రోణం చ, ద్రోణుణ్ణి ఎలా చంపేది? హే మధుసూదన, వీళ్ళ మీద బాణాలు ఎట్లా వదిలిపెట్టేది? పుష్పాలు పెట్టవలసినటువంటి, పుష్పాలు వేయవలసినటువంటి పూజార్హావరి సూదన, హే హరిసూదన, నువ్వేమో రాక్షసులను చంపావు, పూజార్హులైనటువంటి ద్రోణ భీష్మాదులనేమో నన్నేమో బాణాలు వేయమంటున్నావు. కొంచెం ఆలోచించుకొని చెప్తాను ఒక వారం ఆగి అంటున్నాడు అర్జునుడు. కొంచెం రెస్ట్ ఇవ్వు నాకు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.